సీట్యూన్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి తెలుగు ప్రజానికానికి శుభాభివందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాల ద్వారా దేవునికి దగ్గర అవడానికి, దేవుని గురించి ఇంకా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. ఈ యొక్క మంచి శుక్రవారం రోజున మనము దేవుని యొక్క వాక్యంలోంచి కొన్ని విషయాలు నేర్చుకుందాం. మీ యొక్క కాలనీకి కానీ, మీ యొక్క ఏరియాకి కానీ ఒక సీఎం కానీ ఒక పిఎం కానీ వస్తున్నట్లయితే చాలా ముందుగానే తెలిసిపోద్ది కదా, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు వస్తారు, ఎక్కడికి వస్తారు, ఏమేమి చేస్తారని అన్నీ కూడా చాలా సిద్ధపరుస్తూ ఉంటారు. అంటే ఈ లోకంలో ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి కనుక వస్తే దానికి బహుశా వారం రోజులు, 10 రోజులు, కొన్ని సందర్భాల్లో 4 రోజుల ముందు నుంచే సిద్ధపాటు ఉంటుంది. ఒకవేళ దేవాది దేవుడు కనుక ప్రపంచమంతటికి ఉపయోగపడేటువంటి ఏదైనా ఒక పని చేస్తున్నట్లయితే దానికి ఎంత ముందు నుంచి సిద్ధపాటు ఉండాలి ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి మానవుల పాపమును పరిహరించడానికి సిలువ మీద చనిపోవడానికి వచ్చాడని మనకు అందరికీ తెలుసు. ఈ శుక్రవారం రోజున ఆ యొక్క విషయాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద చనిపోవటం అనేటువంటి విషయంలో 2 ప్రశ్నలు వస్తాయి. 1, ఆయన దేవుడైతే ఆయన ఎందుకు చనిపోయాడు? ఆ విధంగా దారుణంగా చనిపోయినటువంటి వ్యక్తిని మనం దేవుడు అని ఎందుకు అంటున్నాం? 2, ఆయన దేవుడేనా? ఆయన దేవుడు అనేటువంటి విషయం ఈ మంచి శుక్రవారం రుజువు చేయడానికి ఏమైనా ఉన్నదా? ఈ 2 ప్రశ్నలకి ఒకే ఒక జవాబు మనం చూడగలుగుతాం. ఎలాగో చెప్పమంటారా? ఈ లోకంలో ఒక ప్రముఖ నాయకుడు రావడానికి 2-3 నెలల సిద్ధపాటు ఉంటే దేవాతి దేవుడు ఈ భూలోకంలోకి రావడానికి చాలా ముందుగానే సిద్ధపాటు ఉండాలని మనం నేర్చుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు భూలోకంలోకి వచ్చి మానవుల యొక్క పాప పరిహారార్థం చనిపోవాలి అనేటువంటి విషయానికి జగత్తు పునాది వేయబడక ముందే ప్రణాళిక ఉన్నదని బైబిల్ చెప్తుంది. ప్రణాళిక దేవుని మనసుల్లో ఉంటుంది, ఉన్నదో లేదో ఎవరికి తెలుసు అనే విషయం మనకు అర్థమవుతుంది. అయితే యేసుక్రీస్తు రావడానికి 700 సంవత్సరాల ముందు యెషయా అనేటువంటి ప్రవక్త ఉండేవాడు. ఆయన ఒక దివ్యమైనటువంటి గ్రంథాన్ని రాశాడు, దాన్ని యెషయా గ్రంథం అంటాం. ఆ గ్రంథం యొక్క ప్రతులు అంటే చేవ్రాతలు యేసుక్రీస్తు కంటే 200 సంవత్సరాల ముందు రాసినటువంటి ఒక ప్రతులు మనకు దొరికాయి. 1947 ఫిబ్రవరి 16 మృత సముద్రం దగ్గర కుమ్రాన్ అనేటువంటి గుహలో దొరికింది. అంటే మనకు ఒక విధంగా శాస్త్రీయమైనటువంటి ఒక డాక్యుమెంట్ దొరికిందనమాట. యేసుక్రీస్తు ఈ లోకములో సిలువు మీద చనిపోవడానికి ముందుగానే రాసినటువంటి ఒక ప్రతి. దాంట్లో ఆ 66 అధ్యాయాలు కలిగినటువంటి యెషయా గ్రంథంలో 53 అధ్యాయాన్ని మనం చూసినట్లయితే ఆ అధ్యాయంలో ఈ లోకానికి ఒక విమోచకుడు వస్తాడని, ఆయన్ని విమోచకుడు అని పిలవడానికి ఎన్నో రకాలైనటువంటి ప్రశ్నలు ఉంటాయని, ఆయన ఏం చేస్తాడు, ఎందుకు చేస్తాడు, ఈ విషయాలన్నింటిలో కూడా చాలా స్పష్టంగా దాంట్లో రాసినట్లు మనం చూస్తాం. 53 అధ్యాయం యేసుక్రీస్తు ఈ లోకంలో రావడానికి 700 సంవత్సరాల ముందు రాశారు. అయితే ఆ ఒక్క అధ్యాయంలో యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో చివరి 24 గంటలు అంటే మన యొక్క మానవుల యొక్క ఆలోచన ప్రకారం గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం మధ్యాహ్నం దాకా జరిగినటువంటి విషయాల్ని 700 సంవత్సరాల ముందు రాశాడు. దాంట్లో కొన్ని వచనాలు మనం చూద్దామా. దాంతో మనకేమర్థమవుతుందంటే 700 సంవత్సరాల ముందే యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో ఏం జరగాలో ప్రణాళికాబద్ధంగా ఉన్నదని, 1. 2, యేసుక్రీస్తు ప్రభువారు సిలువు మీద ఎందుకు చనిపోయాడు? ఆయన చనిపోవటం బట్టి మానవాళికి వచ్చిందేంటి, అంటే నీకు నాకు వచ్చిందేంటి, ఈ ప్రశ్నలకి మనం జవాబులు చూడగలుగుతాం. యెషయా గ్రంథం 53 అధ్యాయం 2 వచనంలో చూసినట్లయితే, లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగాను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతను చూచి అపేక్షించినట్లుగా అతను ఎందు స్వరూపము లేదు. ఈ మాటలు ఎప్పుడు నెరవేరాయో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోటలో ఆయన బాగా బాధపడుతూ ప్రార్థన చేశాడు. తండ్రి, నీ చిత్తమైతే గనక ఈ గిన్నెను నా నుంచి దూరం చేయని ప్రార్థన చేశాడు ఆయన. ఆ ప్రార్థన ఎందుకు చేయాల్సి వచ్చింది? యేసుక్రీస్తు ప్రభువారికి ఈ లోకంలో దెబ్బలు తినటం అంటే కష్టమా? సిలువు మీద చనిపోవటం శారీరకంగా పడేటువంటి బాధ గురించి ఆయన అంతగా ఆలోచించలేదు. దేవుని దగ్గర నుంచి, తండ్రి నుంచి ఎడబాటు పొందటం అనేది ఊహించలేక, తట్టుకోలేక ఆ విధమైనటువంటి బాధను వ్యక్తం చేశాడు. లూకా భక్తుడు ఆ సందర్భంలో యేసు ప్రభువారికి చెమటే చెమట రంధ్రాల్లోంచి రక్తం కారింది అని చెప్తూ ఉన్నాడు. అంటే ఆయన యొక్క శరీరంలో ఉన్నటువంటి రక్త పీడన అంటే బ్లడ్ ప్రెషర్ ఎంత ఎక్కువైపోయిందంటే శరీరంలో ఉండలేక బయటకు వచ్చేసింది. దీన్నే మెడికల్ భాషలో హెమటోటోడ్రాసిస్ అని అంటూ ఉంటారు. హైపర్ టెన్షన్ వచ్చిందనమాట. ఆ విషయాన్నే 700 సంవత్సరాల ముందు యషయా భక్తుడు వర్ణిస్తున్నాడు. లేత మొక్కవల్లి ఆయన ఉన్నాడని, అంటే చాలా టెండర్గా అయిపోయాడు. ఆయన శరీరం ఎంత సున్నితమైపోయి ఉంటుందంటే ఎవరైనా చేతితో తాకితే కూడా భయంకరమైనటువంటి మంట వచ్చేదనమాట. అలాంటి సందర్భంలో ఇస్కర్ యోధా వచ్చి ఆయన్ని ముద్దు పెట్టుకొని ఆయన్ని అప్పగించేశాడు. ఆ అప్పగించడం, ఆ తర్వాత పేతురు ఈయనెవరు నాకు తెలియదు అని బొంకటం అనేది అనుకోకుండా జరిగింది అనుకుంటున్నారా? లేదు. చూడండి, యెషయా 53:3 చూస్తాం, అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుషుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించేవాడుగాను మనుషులు చూడనల్లని వాడుగాను ఉండెను. దేవుడు యేసు ప్రభు వారిని పేతురు ఇస్కరియోతియోదా ఇద్దరు కూడా తృణీకరించారు, కాదు అని తోసిపాడేశారు. ఆయన ఎవరో మాకు తెలియదు అని అన్నారు. ఒక ఆయనేమో డబ్బులు కమ్మేశాడు, ఇంకొక ఆయనేమో భయంతో ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఇద్దరు కూడా ఒకే విధమైనటువంటి తప్పు చేశారు యేసు ప్రభుని కాదని. అయితే పేతురికి అవకాశం దొరికింది, తిరిగి ఆయన సంఘ నాయకుడు అవ్వగలిగాడు. బహుశా నువ్వు యేసు ప్రభుని తృణీకరించావేమో, వద్దనుకున్నావేమో, కానీ ఈనాడు కూడా ఆయన నిన్ను క్షమించడానికి ఇష్టపడుతున్నాడు, అంగీకరించడానికి ఇష్టపడుతున్నాడు. ఏదేమైనప్పటికీ కూడా ఆ విధంగా తృణీకరించడం అనేది కూడా 700 సంవత్సరాల ముందే నిర్ణయించడం జరిగింది. ఆ తర్వాత రాత్రిపూట ఎక్కడైనా కోర్టులు పెడతారా? పెట్టలేదు. యేసు ప్రభు కోసం రాత్రి రాత్రి కోర్టు పెట్టారు. ఆయన్ని హన్నా దగ్గరికి తీసుకెళ్లారు, హీరో దగ్గరికి తీసుకెళ్లారు, పిలాత్ దగ్గరికి తీసుకెళ్లారు. ఈ విధంగా అందరి దగ్గరికి తీసుకెళ్తే ఆయనలో ఏ తప్పు పట్టలేకపోయారు. చివరికి పిలాతు మనుషుల్ని సంతృప్తి పరచాలనేటువంటి ఆ యొక్క ఉద్దేశంతో యేసు ప్రభుని కొరడాతో కొట్టమని చెప్పారు. భయంకరమైనటువంటి బాధ అది తెలుసా? ఈ రోమన్ అధికారులు ఈ విధమైనటువంటి బానిస బ్రతుకులు ఉన్నటువంటి వాళ్ళని కొరడాలతో కొట్టడం అంటే ఏం చేస్తారు తెలుసా? ఒక వ్యక్తిని భూమిలో నుంచి పాతి పెట్టినటువంటి ఒక చిన్న కర్రకు కట్టేసి తన ఒంటి మీద ఏ బట్ట లేనప్పుడు 1.5 మీటర్ పొడవు ఉన్నటువంటి కొరడను చివరి 0.5 మీటర్ని చీల్చి దానికి పొదునైనటువంటిది ఏదైనా కడుతూ ఉంటారు. అది ముళ్ళు కావచ్చు, పగిలిపోయినటువంటి ఒక గాజు పెంక కావచ్చు, లేదా ఒక ఎముక కావచ్చు, ఏదో ఒకటి ఇలాంటిది పెట్టి వాళ్ళని భయంకరంగా బాధుతూ ఉంటారు. వాళ్ళ శరీరం మీద ఆ విధంగా సున్నితంగా యేసు ప్రభు యొక్క శరీరం ఉన్నప్పుడు కొడుతున్నప్పుడు మాంసపు ముక్కలు ఎగిరినటువంటి పరిస్థితి ఉండవచ్చు. అయితే ఎందుకు ఆ విధంగా చితక్కొట్టారు ఆయన్ని అనుకోకుండా జరిగిందా? చూడండి, యెషయా గ్రంథం 4:5 నిశ్చయముగా అతడు మన రోగములను భరించను, మన వ్యసనములను వహించను, ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమములు బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములు బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతున్నది. ఇక్కడ దెబ్బలు కొడతారు అనేటువంటి విషయం 700 సంవత్సరాల ముందు రాశారు. అంతేకాదు ఎందుకు కొడతారు కూడా రాశారు. మన అతిక్రమములు బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములు బట్టి నలగొట్టబడెను. అతిక్రమం అంటే చెయ్యకూడనిది చేయటం, దోషం అంటే చెయ్యాల్సింది చెయ్యకపోవటం. చెయ్యకూడనిది చేసినా చెయ్యాల్సింది చేయకపోయినా దేవుడు కోపం వస్తుంది. దేవుడు పవిత్రుడు, మానవుడు చేసినటువంటి పాపాన్ని చూసి ఊరుకోలేడు, ఆయన శిక్షించాలి అని అంటూ ఉంటాడు. అయితే యేసయ్య మనల్ని ప్రేమించి మధ్యవర్తిత్వం చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని యొక్క కోపాన్ని మన మీద కాకుండా తన మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. అందుకే ఆయనకి ఉపయోగించినటువంటి మాట ఏంటి తెలుసా? మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. సమాధానార్థమైనటువంటి శిక్ష అంటే అర్థమైంది తెలుసా? 2 వర్గాల మధ్యన గొడవ వచ్చినప్పుడు మధ్యలోకి సమాధానపరిచే వాళ్ళు వస్తారు, మధ్యవర్తిత్వం చేసే వాళ్ళు వస్తారు. ఏంట్రా, ఏం గొడవ చేశాడు? సార్ 1,000 రూపాయలు కట్టాలి. సర్లే, 1,000 రూపాయలు నేను కడతానులే, వాడిని వదిలే అని ఏ విధంగా మధ్యవర్తిత్వం చేస్తారో అదే విధంగా యేసయ్య మనకి మధ్యవర్తిత్వం చేయడానికి వచ్చాడు. ఏం చేశాడాడు? పాపం చేశాడా? ఆ పాపం నా మీద వేసాయి, నేను తీరుస్తానులే అని యేసయ్య మన కోసం ఆయన దెబ్బలు తినడానికి ఇష్టపడ్డాడు. ఆ సిలువ నీకోసం నా కోసమే, నువ్వు నేను చేసినటువంటి పాపానికి యేసయ్య మనకు బదులుగా శిక్షను అనుభవించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ సందర్భంలో చరిత్రలో జరిగినటువంటి ఒక చిన్న సన్నివేశం చెప్పి నేను ముగించాలి అని అనుకుంటున్నాను. హిట్లర్ యూదులందరినీ చంపేయడానికి ఎంతో భయంకరమైనటువంటి ప్రణాళిక వేసుకున్నాడు. కొన్ని లక్షల మందిని చంపేశాడు. ఆయన చంపడానికి ఉపయోగించినటువంటి ఒక పద్ధతి ఏంటంటే, గ్యాస్ ఛాంబర్లోకి పంపించి వాళ్ళని విషవాయు పీల్చి చంపేటట్లు చేస్తాడు. అలాంటి పరిస్థితిలో పోలాండ్ అనేటువంటి దేశంలో ఒక పాస్టర్ గారు ఉండేవాడు. ఆయన ఈ విధంగా గ్యాస్ ఛాంబర్లోకి వెళ్ళి చనిపోతున్నటువంటి వాళ్ళకి ప్రార్థన చేసి పంపించేవాడు. ఆ విధంగా ప్రార్థన చేస్తున్నటువంటి ఆ పరిస్థితుల్లో ఆయన పేరు అబ్రహాం కాల్బీ. ఒకసారి నలుగురిని ఒక గ్యాస్ ఛాంబర్లో పంపిస్తూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే, ఒక ఆయన బాగా ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నీ భార్య కోసం అంటే, లేదు సార్, నా భార్య నిన్నే చచ్చిపోయింది, మరి నీ కోసమా, లేదు సార్, నేను చచ్చిపోతే పరలోకంలోకి వెళ్తావు, మరి ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నాకు ఒక కూతురు ఉంది సార్, ఆ కూతురు 11 ఏళ్ళు, దానికి 2 కాళ్ళు, పోలియో, నేను చచ్చిపోతే ఎవరు పెంచుతారు సార్ దాన్ని, అది నాకున్నటువంటి బాధ అని అంటే, అప్పుడు అబ్రహాం కాల్బీ అన్నాడు, ఒక్క నిమిషం ఆగని, పరిగెట్టుకుంటే జైలు సూపరింటెండెంట్కి వెళ్ళి, సార్ అతను ఒక్కడిని వదిలిపెట్టేయండి అంటే, జైలు సూపరింటెండెంట్ అన్నాడు, కుదరదని, ప్లీజ్ సార్ ఒక్క సాయం చేయండి అని అంటే, సరే అతని ప్లేస్లో ఇంకొక యూదుని చంపడానికి నువ్వు తీసుకొస్తే అతను వదిలిపెట్టేస్తాను అని అంటే, అబ్రహాం కాల్బీ పరిగెట్టుకుంటే వెళ్ళి, బాబు నువ్వు పక్కకు తప్పుకో, నిన్ను విడిపించడానికి ఒక మార్గం ఎంపిక చేశాను, ఎత్తుక్కొచ్చానంటే, ఏంటి సార్ అంటే, నీ ప్లేస్లో ఒక యూదుడు చచ్చిపోవాలంట, అంటే ఎవరు చచ్చిపోతారు సార్ అంటే, నేను చచ్చిపోతా అని గ్యాస్ ఛాంబర్లోకి వెళ్ళి అతను విషవాయు పీల్చి చనిపోయాడు. ఆయన చనిపోతుంటే బయట నుంచి అతను అరుస్తున్నాడు, సార్ మీరు నా చావు మీరు పొందారు, మీ జీవితాన్ని నేను కొనసాగిస్తానని. యేసుక్రీస్తు ప్రభువారి సిలువ మీద చనిపోయింది, అది నీది నాది చావు, ఆ శ్రమ నీది నాది, ఆ శిక్ష నీది నాది. ఆ శిక్షను, ఆ శ్రమను ఆయన ఎందుకు పొందాడు తెలుసా? మనం ఈ లోకంలో శాంతితో, సమాధానంతో, నిత్య జీవంతో జీవించాలని. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినటువంటి ఆ దినాన్ని మంచి శుక్రవారం అన్నారు. ఆ మంచి శుక్రవారం నీ జీవితానికి మంచిని తీసుకొచ్చిందా? ఆ మంచి తీసుకురావాలంటే ఒకే ఒక మార్గం, ఆ యేసయ్య సిలువ మీద చనిపోయింది నా కోసమే అని అంగీకరించడం. అంగీకరించడానికి ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నట్లయితే ఈ చిన్న ప్రార్థన నాతో కలిసి చేస్తావా? ఖచ్చితంగా యేసయ్య ఈరోజు నీ జీవితానికి శాంతిని తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ప్రార్థన చేయడానికి సంసిద్ధంగా ఉన్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రభా, మమ్మల్ని ప్రేమించి మా కోసం ఈ లోకంలోకి వచ్చావు, మా కోసం సిలువ మీద చనిపోయావు. ఈ దినాన్ని ఎంతమంది అయితే ప్రభా ఆ సిలువ తమ కోసమే అని గుర్తించి నువ్వు వారి కోసమే సిలువ మీద చనిపోయావని ఒప్పుకున్నారు ప్రభా, వాళ్ళందరికీ ప్రభా ఆ శాంతి, సమాధానం, నిత్య జీవాన్ని అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్, ఆమేన్.